పదస్కంధంలో 51వ అధ్యాయం 45వ శ్లోకం. 45వ శ్లోకం. శ్రీ ముచ్చుకుంద ఉవాచ. హరే రామ్, హరే రామ్. ముచ్చుకుందకు ఎక్కడ దర్శనమైంది? కృష్ణుడు దర్శనం గుహలో. గుహలోకి ఎందుకు వెళ్ళాడు కృష్ణుడు? చంపడానికి, దర్శనం ఇవ్వడానికి. కృష్ణ విమోహితోయం. శ్రీముచుకుంద ఉవాచ. శ్రీముచుకుంద విమోహితోయం జనైష మాయయా. విమోహితో పుస్తకాలు తెచ్చుకోండి, పుస్తకాలు ఉన్నాళ్ళు తెచ్చుకో. విమోహితోయం జనైష మాయయా. విమోహితోయం జనైష త్వదీయయా త్వాం న భజత్యనర్తద్రో. సుఖాయ దుఃఖ ప్రభవేషు సజ్జతే. గృహేషు యోషిత్ పురుషశ్చ వంచితా. శ్రీముచుకుంద ఉవాచ. శ్రీముచుకుంద విమోహితోయం జనైష మాయయా. త్వదీయయా త్వాం న భజత్యనర్తద్రో. సుఖాయ దుఃఖ ప్రభవేషు సజ్జతే. గృహేషు యోషిత్ పురుషశ్చ వంచితః. భావం భాష్యం ఎవరు రచించారు? శిష్య బృంద ప్రణీతం. ఎవరు? గోపి పరాణదన ప్రభు, ద్రవిడ ప్రభు, హృదయానంద గోస్వామి. ముఖ్యంగా గోపి పరాణదన ప్రభు. ఆ ప్రభు ఎక్కడికి వెళ్ళి సంస్కృతం నేర్చుకోలేదు, కేవలం ప్రభుపాద పుస్తకాలు చదివారు, పండితులు అయిపోయారు. ఎంత పండితులు అంటే భాగవతం అనువాదం చేసి అంత పండితులు అయ్యారు. 2011 సెప్టెంబర్లో గోవర్ధన్లో శరీరం వదిలేశారు. వీళ్ళంతా ప్రభుపాద యొక్క బృందం ఉంటుంది, దివ్య బృందం. వెళ్తుంటారు అక్కడక్కడ ప్రచారం చేసుకుంటూ, ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్తుంటారు వీళ్ళు. గొప్ప గొప్ప ఆచార్యులు ఒంటరిగా రారు ఎప్పుడు. కృష్ణుడు ఒంటరిగా రాడు, ఈ గొప్ప గొప్ప ఆచార్యులు ఒంటరిగా రారు ఎప్పుడు. వాళ్ళ బృందం ఉంటుంది, లేకుంటే ఎలా సాధ్యమవుతుంది? సంస్కృతమే నేర్చుకోలేదు, భాగవతం ఇంత చక్కగా అనువాదం చేశారంటే కేవలం ప్రభుపాద పుస్తకాలు చదివి. మహారాజ్ చెప్పారు ఒక చోట, ప్రభుపాద కొన్నిసార్లు చెప్పడం జరిగింది, కొంతమంది ఆధ్యాత్మిక ఆకాశం నుంచి వచ్చారు నాకు సహాయం చేయడానికి. వాళ్ళలో ఇలాంటి వాళ్ళు తప్పకుండా ఉంటారు. సరే, ఇక్కడ ముచ్చుకుందా ఉవాచ. ముచ్చుకుందా ఈయన గొప్ప రాజు, చక్రవర్తి. కానీ ఇక్కడ ఏం బోధిస్తున్నారు అన్నిటిగా? ఇక్కడ జీవుడిని బందీ చేసింది ఏంటి? ఇక్కడ ఏ సుఖం బందీ చేస్తుంది? ఇక్కడ ఏ సుఖం? హరే కృష్ణ. గుళ్ళో భక్తులు ఎవరు పలకడం లేదు. అదే భౌతిక సుఖంలో ఏది? మొట్టమొదట బందీ చేసేది అది. లేదంటే వివాహం చేసుకోవాలనేమో చూడండి. హరే కృష్ణ మంచి కొంత హెచ్చరిస్తున్నారు, ఎలా ఉంటుందో వినండి. యోషిత్ పురుష వంచిత, వంచిత అంటే ఒకరిని చూసి ఒకరు మోసపోతారు. పురుషుడు స్త్రీని చూసి మోసపోయేది, స్త్రీ పురుషుడు చూసి మోసపోయేది. ఏం మోసపోతారు, ఈమె నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుందని. ఆమె ఏమనుకుంటుంది, ఇతను నాకు అన్ని సమకూర్చి పెడతాడు, నాకేం కావాలంటే అన్ని ఆనందాన్ని ఇస్తాడు. వాస్తవానికి ఆ స్త్రీ కోరుకుంటుంది తన సుఖం, అతనేమనుకుంటాడు నాకు సుఖాన్ని ఇస్తుందని. అట్లా ఒకరినొకరు మోసం చేసుకుంటారని దాన్నే పెళ్ళి అంటారు. ఇక్కడ సాధారణ భాష వివాహ యజ్ఞం లేదు. ఇప్పుడు ఎవరన్నా వాడతారో వివాహం అనే పదం కూడా వాడట్లేదు. ఇప్పుడు పెళ్ళి ఒకరినొకరు మోసం చేసుకునే కార్యక్రమం పెళ్ళి అండి. ఇప్పుడున్న భాషలో చెప్పాలండి. దాన్ని ముచ్చుకుందా, ఇంత గొప్ప చక్రవర్తి ఆయన ఏం చెప్తున్నారు. శ్రీ ముచ్చుకుంద వాచ, శ్రీ ముచ్చుకుందుడు పలికెను విమోహిత, విమోహితుడై ఉన్నాడు అయం ఈ జన పురుషుడు ఈశా ఓ దేవా మాయయా మాయచే త్వదీయయా నీ యొక్క త్వాం నిన్ను నా భజతి భజింపడు అనర్థదృక్ నిజలాభమును కాంచక సుఖాయ సుఖము కొరకు దుఃఖ ప్రభవేషు దుఃఖ కారకములగు వాటిలో సజ్జతే తగులుకొనును. దేనికోసం దేంట్లో తగులుకుంటున్నాడు, సుఖాయ సుఖం కోసం దుఃఖంలో తగులుకుంటున్నాడు. గృహేషు సంసార విషయములలో యోషిత్ స్త్రీ పురుష పురుషుడు చ మరియు వంచిత వంచితులై వంచిత వంచక సమాజం అంటే ప్రపంచం మొత్తం అదే వంచ వంచక వంచిత మోసపోయే వాళ్ళు మోసపుచ్చేవాళ్ళు. వాస్తవానికి అందరు మోసం చేస్తూనే ఉంటారు. నేను మోసం చేయాలని చేస్తే నువ్వు నన్ను మోసం చేయాలని చేస్తా. భావం శ్రీ ముచ్చుకుందుడు పల్లికెను దేవా, ఈ జగత్తులోని జనులందరూ అనగా స్త్రీలు పురుషులు నీ మాయచే మోహితులై ఉన్నారు. తమ నిజలాభమును తెలుసుకోలేక వారు నిన్ను భజించుటకు బదులు సుఖము అన్వేషణలో దుఃఖ కారణముగు సంసార విషయములందే తగులుకొనుచున్నారు. ఇక్కడేమి సుఖం కొరకు దుఃఖ కారణంలో తగులుకుంటున్నారు. ఇది మనకేం బోధిస్తారు, బాగా చదువు, బాగా ఉద్యోగం తెచ్చుకో, పెద్దయిన తర్వాత పెళ్ళి చేసుకొని బాగా సుఖపడు అని. ఇక్కడ పెళ్ళి చేసుకున్న ఆయనే చెప్తున్నాడు. రాజు ఆయనకేం ఆర్థిక సమస్య కూడా లేదు, స్థాయి సమస్య ఉందా ఆయనకు, స్థానం సమస్య ఉందా లేదు, ఆర్థిక సమస్య లేదు, అనుచరుల సమస్య లేదు, తిరుగులేనటువంటి వ్యక్తి. మనకేమీ లేవు, ఆర్థికంగా లేదు, అనుచరులు లేరు, ఒకరన్నా మనల్ని అనుసరించే వాళ్ళు లేరు. మళ్ళీ మనము పెళ్ళి చేసుకొని బాగా సుఖపడాలంటాం. ఈయన ఏం చెప్తున్నాడు, అన్నీ ఉండి కూడా నా వల్ల కాలేదు, చాలా మూర్ఖత్వం నాదే అని ఈయన చెప్తాడు. మళ్ళీ దేవతలకు ఆయన దేవతలకు సహాయం చేశాడు. మరి ఇంత ఉన్నది ఉన్నట్లు ఎవరు చెప్పుకోగలుగుతారు అంటే భక్తిలో భక్తిలో పరిపూర్ణత, భక్తిలో చాలా అభివృద్ధి చెందిన వాళ్ళే ఉన్న విషయాలు బాహాటంగా చెప్పుకుంటారు, శరీరానికి సంబంధించి నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను. ఇవి గుప్త విషయాలు కాదు, ఇవి గుప్తంగా ఉంచుకుంటే గుప్త రోగం అంటారు కదా, గుప్త రోగం అంటే ఇవి బయటికి చెప్పుకోలేని రోగాలను. ఇది వాస్తవంగా ఇవన్నీ మచ్చుకుందుడు భాగవతంలో ఎందుకు ఇచ్చారు ఇవన్నీ? స్త్రీలు పురుషులు మోసం చేస్తారు, పురుషులు స్త్రీలు అనేది కుటుంబంలో చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఎంత తిక్క తిక్కలలో పెట్టుకున్న ఈ వాక్యాలు ఇవన్నీ మేధావులు చెప్పేది చూడు. ఇది ఇది మచ్చుకుందా భాష్యం, లౌకిక వరములను తాను భగవంతుడి నుంచి కోరనని ముచ్చుకుందుడు వెంటనే స్పష్టపరచుచున్నాడు. అంటే అక్కడ కృష్ణుడు ఏదైనా వరం కోరుకో అంటే లేదు నాకేం వరం, నువ్వేమన్నా ఇవ్వాలనుకుంటే వద్దు స్వామి నాకు. ధర్మాచరణమునకు పలు భౌతిక లాభములకై వాడుకొనగోరేడి వారికి అన్యముగా అతడు ఎంతో ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించినట్టివాడు. అర్థము అనగా విలువ, దానికి వ్యతిరేక పదం అనర్థం, అనగా విలువలేని లేదా వ్యర్థమని భాగం భావం. కనుక అనర్థ దృక్ అను పదము వ్యర్థమైన వాటిపై దృష్టిని నిలబెడే వారిని సూచించును. ఏంటి వ్యర్థమైన వాటివి? బాలాజీ దగ్గరికి వెళ్ళి నాకు ధనం కావాలి, నాకు పెళ్ళి కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు అప్పు తీరాలి, ఇదంతా వ్యర్థమన కోరుకోవడం. ముచ్చుకుంది మహారాజు, మెరిసేదంతా బంగారం కాదు, మెరిసేదంతా పసుపచ్చ రంగు ఉంటుంది, బంగారు వర్ణంలో ఉంటుంది. ప్రభుపాద ఏం చెప్పింది, ఢిల్లీ కల్లడ్డు జోకాయ అవి పస్తాయ జొన్నాకాయ ఓవి పస్తాయ. ఢిల్లీ లడ్డు తిన్నవాడు ఏడుస్తున్నాడు, అయ్యో ఎందుకు తిన్నాడు అనవసరంగా అని. తినని వాడు నేను తినలేకపోయానే అని. ఏందా ఢిల్లీకి లడ్డు మైథున సుఖం, వివాహం కానివాడేమో అయ్యో నాకు వివాహం కాలే, వాడు చూడు ఎంత సుఖంగా ఉన్నాడు అని. వివాహమైన వ్యక్తి ఎందుకు చేసుకున్నారా అనవసరంగా ఢిల్లీక లడ్డు అని. ఢిల్లీక లడ్డు అంటే ఢిల్లీ అంటే మాయానగరం కదా, అంతా జిగేలు 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 అంటుంటుంది, సాయంకాలం అవుతూనే చూడాలి మొత్తం. అది ఆశించారంటే ఇలా ఉంటుంది పరిస్థితి అని. మెరిసేదంతా బంగారం కాదు, మూర్ఖుల బంగారం వంటి దేహ పర సంబంధములలో చిక్కుకొని. ఇక్కడ చూడండి, మూర్ఖుల బంగారం ఏంటి? దేహ సంబంధాలు చాలా విలువైనవిగా చూస్తారంట వాళ్ళు. మన బంగారం ఏం చేస్తాం, ఎక్కడ దాచిపెడతారు బంగారు? బీరువా లోపల 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 దాచిపెడతారు. కాబట్టి ఇక్కడ బంగారంగా దేన్ని చూసుకుంటాడు మూర్ఖుడు? దేహ సంబంధాలు. తన హృదయాన్ని విప్పి చూడు, భార్య భర్త పిల్లలు ఉంటారు హృదయంలో. కృష్ణుని పెట్టుకొని ఉంటే, పెట్టుకొని ఉంటే కూడా ఒకవేళ ఎక్కడ సైడ్లో పక్కన అంచుల్లో కూర్చోబెట్టుకొని ఉంటారు. అది ఇక్కడ ముచ్చుకుందని చెప్పి వాళ్ళకి బంగారాన్ని ఎంత జాగ్రత్తగా మధ్యలో చాలా జాగ్రత్త పెట్టుకుంటారో, దేహపరమైన సంబంధాలని అంత జాగ్రత్తగా దాచుకుంటారు, పదిలంగా దాచుకుంటారు హృదయంలో. ఎవరు? మూర్ఖులు. కృష్ణ సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వలేదంటే దీని ప్రకారం ఆ వ్యక్తి మురుకాగ్రేసర్. అగ్రేసర్ అంటే మురుకుల్లో కూడా ప్రథమ స్థాయిలో ఉన్న మురుకులు. కృష్ణుడి కోసం సమయం ఇవ్వడానికి లేదు, కుటుంబ సభ్యుల్ని పోషించడం. భర్త మహారాజు ఏం చెప్పారు కుటుంబ సభ్యులు? పులులు పులి తోడేళ్ళు నక్కలు. పులి వచ్చి పెద్ద పెద్ద ఖండాలు తీసుకొని తినేళ్ళు, తోడేళ్ళు వచ్చి ఇంకో చిన్నది, నక్కలు చిన్న చిన్న చిల్లర. భర్త మహారాజు ఆయన చక్రవర్తి కదా, ఈయన చక్రవర్తి చూడు ఎంత సాక్షాత్కారం. ఇదంతా మన కోసమే వీళ్ళు, చాలా గొప్ప భక్తులు, భరత మహారాజు, ముచ్చుకుంద మహారాజు ఇలాంటి వాళ్ళు అంత బాహాటంగా ఎలా చెప్పుకుంటున్నారు వాళ్ళ జీవితాన్ని, గొప్ప భక్తులు కాబట్టి చెప్పుకుంటున్నారు. మూర్ఖుల బంగారం దేహ సంబంధములలో ఉంటుంది, చిక్కుకొని పోయింటారు, దానివల్ల ఆధ్యాత్మిక అవకాశం చేజార్చుకుంటారు అని ముచ్చుకుంద మహారాజు ఇక్కడ నొక్కి చెప్తున్నారు. భగవంతుని ప్రేమించుటకే ఈ మానవ శరీరం ఉద్దేశించబడింది అని. కానీ మనం దేన్ని ప్రేమిస్తాం? సేవాలను ప్రేమిస్తాం మనం. ఏం చూసి ఇష్టపడుతున్నావు? నీ కూతుర్ని, నీ కొడుకుని, నీ భార్యని, నీ భర్తని ఏం చూసి? శవమే అది. ఆత్మ వెళ్ళిపోతే, ఆత్మ ఉంది కాబట్టి అది కదులుతుంది. అంటే ఏమి? శవాన్ని ప్రేమించే సంఘం ఇది. వంచిత వంచక సంఘం అంటే ఇదే. స్త్రీ పురుషులు ఒకరినొకరు మోసం చేసుకోవడం అంటే శవాన్ని ప్రేమిస్తున్నారు. శవాన్ని ప్రేమిస్తారు ఎవరన్నా? ప్రేమిస్తే ఏమవుతుంది? శవాన్ని ప్రేమించే వారికి ఏమవుతుంది? శ్మశానంలోకి వెళ్ళి చూడు ఎన్ని శవాలు ఉంటాయి. శ్మశానంలో సుఖం ఉంటుందా? శవాన్ని ప్రేమిస్తే అలా ఉంటుంది. కొన్ని చిన్న శవాలు ఉంటాయి, ముద్దు ముద్దుగా ఉంటుంది ఆ శవం, భలే అబ్బా కదా. అది భాగవతం అంటే ఇదే మొత్తం. ఓపెన్ హార్ట్ సర్జరీ, నీకు నొప్పిగా ఉంటుంది, నొప్పి బా ఇట్లా చెప్తాను ఇట్లా ఉంది భాగవతం, అట్లే ఉంటుంది భాగవతం అండి. లేకుంటే ఎప్పుడు నువ్వు బయటపడేది? విద్యతే చిద్యంతే ఏం చేస్తారు? గొడ్డలు తీసుకొని. అదే మన మహారాజు చెప్పింది, రూప రఘునాథ స్వామి మహారాజు. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు కొంతమంది కొంతమంది చెప్పలేక మొహమాటంతో ఆ పేజీలు తిప్పేస్తారు, చిన్నగా తిప్పేస్తారు అని. తప్పు అది. తిప్పడం వల్ల నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, వినేవాళ్ళని మోసం చేస్తున్నావు. భాగవతం ఉన్నది అలా పేజీలు తిప్పివేయడానికి కాదు. ఆ పేజీలో తిష్ట వేసుకొని కూర్చోవాలి అక్కడనే. అదే 10 సార్లు చెప్పాలి ఇలాంటివి వచ్చినప్పుడు. చెప్పే వ్యక్తి దృఢమవుతాడు, విన్న వాళ్ళకు కూడా ప్రయోజనం ఉంటుంది. అంతేగాని ఇది మాట్లాడకూడదు, ఇది మా మైథునకు సంబంధించింది, అది మరెందుకు ఇచ్చారు భాగవతంలో? దాని నుంచి బయటపడాలని ఇచ్చింది హృద్రోగం. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, దుర్లభము అత్యంత వికసితమైన మానవ జన్మను అప్రయత్నంగా పొందియు నీ పాద పద్మంలో భజించని వ్యక్తి అవిశుద్ధ బుద్ధిని కలిగినట్టి వాడు. అవిశుద్ధ బుద్ధి అంటే బుద్ధి లేదు కాబట్టి శవాలను ప్రేమిస్తున్నారని. మూర్ఖ జీవ. అవిశుద్ధ బుద్ధి ఉంటే ఏం చేస్తారు? కృష్ణుని ప్రేమిస్తారు. అవిశుద్ధ బుద్ధి కాబట్టి కదిలే శవాలను ప్రేమిస్తారు. హరే కృష్ణ. అందకూపమున పడే పశువు వలె, అందకూపమున పడే జంతువు వలె ఎవరు? అట్టి వ్యక్తి గృహాంధకూపమును పడును. ఏంటింది? ఎంత పోల్చారు ఇక్కడ? శాంతి నిలయం అని రాసుకుంటాడు బయట. మరి అందకూపం అని రాసుకోవచ్చు కదా? రాసుకోడు. ఎందుకు? వంచిత వంచక, మోసపోతున్నావు. లోపలికి వెళ్తే మొత్తము పాములు, తేళ్ళు, మండగబ్బలన్నీ కాటేస్తుంటాయి. బయట ఏమో ఈ నిలయము, ఆ నిలయము, సంతోష నిలయము, శాంతి నిలయము అన్నీ. అందుకే ఇక్కడ ఏంటో సార్, మెరిసేదంతా బంగారం కాదు. వాళ్ళని శాంతి నిలయం అని రాసుకుంటారు. ఇంట్లోకి వెళ్ళి చూస్తే పూర్తి అశాంతి ఉంటుంది అని. బయట లక్ష్మీ నిలయం అని రాస్తారు, లోపలికి వెళ్తే కాళికాదేవి నోరు ఎల్ల పెట్టుకొని వాళ్ళని కూర్చుతూ ఉంటుంది. అది మెరిసేదంతా బంగారం కాదు. బయట రాసు భలే ఉంది లక్ష్మీ నిలయం అని రాసుకున్నారు. కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంది పుస్తక విత్తనకి వెళ్తే బయట ఇంత బాలాజీ తిలకం ఉంది, పుస్తకం తీసుకుంటారు వీళ్ళు, అని వెళ్తే లోపలికి వెళ్తే కుక్కను వదులుతారు. వారు ఏంది బాలాజీ తిలకం ఉంది, మరి తులసి బాగా ఉంది, వీళ్ళు ఇంట్లో వీళ్ళు తీసుకుంటారేమో, అక్కడే తిట్లు ఎక్కువ వస్తాయి ఇంకా కొన్నిసార్లు. అంటే మెరిసేదంతా బంగారు కాదు అండి, బయట చూసి వెళ్ళొద్దు లోపలి. అవునా, మళ్ళీ వెళ్ళండి రేపు దాంట్లో పెట్టుకొని వెళ్ళమండి. లేదు, నగర సంకీర్తనలో బాగా వెళ్తాయి పుస్తకాలు. ఎవరు ఎవరు మాట్లాడారు? రఘువంశ ప్రభు, నిరంజన్ ప్రభు, వాళ్ళు పట్టుకుంటే ఇంకేం ఆలోచించే పని లేదు, మొత్తం మొదటి నుంచి చివరి వరకు వాళ్ళే చూసుకుంటారు. నిశ్చింతగా ఉండొచ్చు. సరే, ఇక్కడేమి అందకూపమున పడేది పశు. అందకూపం అంటే పూర్వం బావులు ఉండేటివి, పాడుపడ్డ బావులు అంటే ఉపయోగంలో లేని బావులు, చుట్టూ గడ్డి పెరిగిపోతుంది. పల్లెలలో అర్థమవుతుంది, గడ్డి మేస్తూ 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 కాలు పెడితేనే చీకటి బావి. అటువైపు ఎవరు వెళ్ళరు కూడా, జనం ఎవరు వెళ్ళరు అటువైపు. దాని పరిస్థితి ఎలా ఉంటుందో చూడు, లోపల ముళ్ళు ముళ్ళులు కంపలు అన్నీ పెరిగిపోయి ఉంటాయి, కింద పడిపోతుంది అంత పెద్ద పశువు. పాములు తేళ్ళు మెండ్రగబ్బులు అవి ఇవి అని, నీళ్ళున్నా కష్టమే, నీళ్ళు లేకున్నా కష్టమే. అది గృహజీవనం అంటున్నారు. నీకు పెళ్లి కాలేదా, నువ్వు పెళ్లి చేసుకోవా, ఏందో పోయినట్టు కోల్పోయినట్టు వచ్చి అడుగుతారు మళ్ళీ ప్రశ్న. అరే నువ్వు చేసుకొని ఏం అనుభవిస్తున్నావు, మన రకబ్బలు ఇది చీకటి బావిలో ఎటు. సందకూపమున పడేది పశువు వలె అట్టి వ్యక్తి గృహ అందకూపమున పడును. ప్రహ్లాద్ మహారాజ్ చెప్పాడు తండ్రికి, ఏమి నువ్వు అందకూపంలో ఉన్నావు, వనంకి వెళ్ళు నువ్వు అని. ఏ వనంకి? వృందావనంకి వెళ్ళి హరే కృష్ణ హరే కృష్ణ 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 చేసుకో వెళ్ళి అంటే, ఓరే పిల్లోడికి ఏమీ తెలీదు, ఎవరు చెడగొట్టారు ఈ పిల్లోడిని, నాకు హరే కృష్ణ చేసుకోమని చెప్తాడా? మనం చెప్పేమనుకో మన తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా, నువ్వు నాకు చెప్పేంత తోడివా, నాకు తెలీదా, నాకు తెలీదు అందకూపంలో పడేది. నువ్వు నిన్న కాక మొన్న నా ముందర పుట్టావు, నేను పెంచితే నువ్వు 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 వచ్చి నాకు హరే కృష్ణ చేసుకోమని చెప్తావా? ఎంత విడ్డూరం చూడేది. ఎరనకి చెప్పుడు అదే అన్నాడు ప్రహ్లాద్. నువ్వు నువ్వు నాకు చెప్పే అంత తోడివయ్యావా, చాలా అజ్ఞానంలో ఉన్నావు నువ్వు పూర్తి. ఓ అజితుడా, ఇక్కడ ముచ్చుకుందాం మహారాజు. ఓ అజితుడా అంటే ఎవరు? అజిత్, అజిత. ధరణిపతిగా నా రాజ్య వైభవములచే మత్తిల్లిన వాడనై. ధరణిపతి అంటే ఏమి? ఒక ఇంటికి అధిపతి కాదు, ఒక గ్రామానికి అధిపతి కాదు, ఒక దేశానికి కాదు, ధరణికి అధిపతిగా నా రాజ్య వైభవం. మళ్ళీ వైభవం అంటే ఎదురులేని రాజ్యం, ఏ సమస్యలు లేవు. ధరణిపతిగా నా రాజ్య వైభవం నుంచి మత్తెక్కిపోయి కాలమునంతటిని వ్యర్థముగా గడిపాను. మర్త్యాత్మ బుద్ధితో, శవబుద్ధితో, శవాలను ప్రేమించే బుద్ధితో, పుత్రులు భార్యలు ధనము రాజ్యం పట్ల చాలా ఆసక్తుడనై అనంతమగు చింతలకు లోనయ్యాను. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అన్నారు, నాకు మాత్రం మొత్తం చింతలే. చక్రవర్తి నేను, ప్రపంచం మొత్తం నా ఆధీనంలో ఉంది, ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు లేరు. కానీ చింత అవిరత, నిరంతరం చింతలో ఇరుక్కుపోయాను. ధరణిపతి నేను, ధరణీపతి చింతకులోనయ్యాను. అర్జునుడు చెప్తున్నాడు, ఓ కృష్ణ, ఈ ఒక్క భూమి ఈ రాజ్యం కొరకు కాదు, త్రైలోక్య రాజ్యస్య, మూడు లోకాలు గెలిచినా నేను సుఖపడలేను, నాకు ఆనందం కూడా నాకు వద్దు, ఈ బాణాలు వద్దు, ఈ ధనుసు నేను వెళ్ళిపోతున్నాను. నువ్వేమో ఈ ఒక్క రాజ్యం గురించి అంటున్నావు కృష్ణ, మూడు లోకాలు ఇచ్చినా కూడా నాకు సుఖం ఉండదు, నేను వెళ్ళిపోతున్నాను. ఈయన అదే చెప్తున్నాడు, ధరణీపతి నేను. ఏమి మర్త్యాత్మ బుద్ధి? మర్త్యాత్మ బుద్ధి అంటే ఏంటి? మర్త్య అంటే శవము. శవాన్ని చూసి నా భార్య, నా కొడుకు, నా భర్త, ఇది మర్త్యాత్మ బుద్ధి అంటే. మర్త్యాత్మ బుద్ధితో పుత్రులు, భార్యలు, ధనము, రాజ్యము పట్ల చాలా ఆసక్తుడని ఏమైపోయింది, శవాన్ని ప్రేమిస్తే ఏమవుతుంది? నువ్వు ఎదురు చూస్తుంటావు శవము కూడా ఒకరోజు నన్ను ప్రేమిస్తుంది, ఒకరోజు నాకు ఐ లవ్ యూ చెప్తుంది ఒకరోజు అని. అది డెడ్ బాడీ చెప్పదు. చూసి చూసి విసిగి వేసారిపోయి వెంట్రుకలు తెల్లగా అయిపోయి ఊడిపోయి ఇంకా చెప్పలేదు ఐ లవ్ యూ అని, నువ్వు కూడా శవం అయిపోయి దాని పక్కన పడుకుంటావు. అంటే నా భార్య నుంచి ఏమన్నా సుఖం, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, నా కొడుకు నుంచి సుఖం వస్తుంది, ఎల్లుండి, రేపు, ఎల్లుండి, వచ్చే సంవత్సరం సెటిల్ అయిపోతాను, ఇంక వచ్చే సంవత్సరం అయిపోయి. దాన్ని మృగతృష్ణ అంటారు, మృగతృష్ణ. ఎడారిలో పెద్ద పెద్ద నీళ్ళు దొరికాయి, వచ్చింది వచ్చింది అక్కడే, కొంచెం ముందుకెళ్తే నీళ్ళు దొరికాయి, దొరికాయి దొరికాయి, పడి చచ్చిపోతుంది అక్కడ. అందుగురించి చూడండి, ఎవరైతే భక్తి చెయ్యారో అటువంటి వాళ్ళు చూడండి, ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళ ముఖంలో కొంచెం కూడా కళ ఉండదు. యవనంలో ఉన్నప్పుడు కూడా ఉండదు, కాస్త కోస్త శరీరం యవనంగా ఉంటుంది కాబట్టి కొంచెం కనిపించవచ్చు కళ. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు భక్తి చేయలేదంటే యవనంలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖము రైలు బొగ్గు కన్నా కూడా నల్లగా ఉంటుంది. రైలు బొగ్గు చూసారా? ఇప్పుడు తెలీదు, ఒకప్పుడు ఇప్పుడంతా విద్యుత్ వాడుతున్నారు, ఒకప్పుడు బొగ్గు వాడేవాళ్ళు, నల్లగా ఉంటుంది అది. అర్ధరాత్రి అమావాస్య అర్ధరాత్రి చిమ్మ చీకటి ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ బొగ్గు, అంతకన్నా కూడా వాడిపోయి గమనించండి కావాలంటే. అంటే ఇప్పుడు మీ ప్రసాదం తీసుకున్న తర్వాత అక్కడ పెన్షన్ ఆఫీస్ అని ఒకటి ఉంది మండల ఆఫీసులో, పెన్షన్ ఆఫీసు, అక్కడికి వెళ్ళి చూడండి కావాలంటే. ఘటకుడ్యముల వలె భౌతిక పదార్థమైనటువంటి దేహమును నేను మిక్కిలి గర్వంతో ఆత్మగా తలచితిని. ఈ మట్టిని చూసి నేను ఘటం అంటే ఏంటి? ఘటం, ఘటం కుండ. కుండతో ఎందుకు పోల్చారు శరీరాన్ని? ఏ క్షణం కొంచెం నిర్లక్ష్యపరిచావు అది పగిలిపోతుంది. అంటే ఏ క్షణంలో అయినా ఇది నాశనం కావచ్చు, ఏ క్షణంలో అయినా నాశనం కావచ్చు. దాన్ని నేను ఆత్మగా తలచాను, నరదేవుడినని భావించుచు. నరదేవుడు అంటే నేను రాజుని అనుకున్నా. నేను ఈయనేమంటే చక్రవర్తి, ఆయన వాస్తవంగా రాజే, కానీ ఏమంటున్నారు నేను రాజు అనుకున్నా. ఏం చూసి? ఈ మట్టి కుండను చూసి రాజు అనుకొని ఏం చేశాను? రథ, గజ, అశ్వ, పదాతి దళంతో, సేనాధిపతులతో, పరివృత్తుడనై, దుర్మదముతో నిన్ను నిర్లక్ష్యపరిచాను, భూమిపైన సంచరించాను. నేను ఎవరిని నిర్లక్ష్యపరిచాను? అజితుడా, నిన్ను నిర్లక్ష్యపరిచాను. ఇక్కడ అజిత అనే పదం ఎందుకు వాడారు? నేను అజిత అనుకున్నాను, వాస్తవానికి ఇప్పుడు అర్థమైంది నువ్వు అజిత. నేను ఓడిపోయాను జీవితంలో. ఏం ఓడిపోయాను? గొప్ప గొప్ప రథాలు ఉన్నాయి, గజం. అప్పట్లో ఏనుగులు ఉన్నాయంటే మహాసంపన్నుడు అని అర్థం. హస్తినాపురం అంటే ఏనుగులు ఉండేవి మొత్తం. అప్పుడు ఏనుగును పోషించడం సాధారణం కాదు, 400 కిలోలు. అశ్వదళాలు, పదాతి దళం, సేనాపతులతో పరివృత్తుడనై దుర్మదముతో నిన్ను లక్ష్య పెట్టలే స్వామి నేను. ఒక మాజీ ప్రధానమంత్రి, అందరూ అంతే అనుకోండి, అంటే ఆయన అనుకోకుండా ప్రధానమంత్రి అయ్యాడు. ఎవరు అయ్యాడు? అయిన తర్వాత ఏమైంది? ముందర 20 కార్లు, వెనక 20 కార్లు, ఎక్కడికి వెళ్ళినా కూడా. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రిక్షా కూడా లేదు. చాలా ఘోరం ఏడ్చాడంటో కూడా. ఇంకొక ఆయన ఆంధ్రప్రదేశ్కు మాజీ ముఖ్యమంత్రి, కుక్క కన్నా హీనమైన సాగు చచ్చాడు. కుక్కలు కూడా అంత ఘోరమైన సాగు చావు. కామసుఖం కోసము కృత్రిమమైనటువంటివన్నీ వాడి తట్టుకోలేక ప్రెషర్ ఆ ఒత్తిడి తట్టుకో చచ్చాడు. ఆయనకు మళ్ళీ విగ్రహాలు ఆరాధనలు అంటే ఇక్కడ ఏంటి, ధనము జనము భార్య భర్త ఇవన్నీ అన్ని బాగుంటే ఏంది, భగవంతుని లక్ష్యపరచాలి. అందుగురించే బ్రాహ్మణులు వైష్ణవులు సర్వసాధారణంగా పేదరికాన్ని ఆహ్వానిస్తారు. అహం వస్తుంది ధనము, కుంతీదేవి చెప్తుంది కదా, జన్మైశ్వర్య శ్రుత శ్రీభి ఏదమాన మదప్పుమా నైవార్హతి అభిదాతం వై. నిన్ను పిలవలేరు హృదయంలో నుంచి, వాళ్ళు పిలవలేరు కృష్ణ, నిన్ను హృదయపూర్వకంగా పిలవలేరు వాళ్ళు. అంటే ఎక్కడి నుంచి పిలుస్తారు? నాలుకతో పిలుస్తారు కానీ హృదయంతో పిలవలేరు వాళ్ళు. అందుగురించి బ్రాహ్మణులు వైష్ణవులు ఏం చేస్తారంటే, ధనము వచ్చిన వెంటనే దాన్ని భగవత్ సేవక వెంటనే వాడేస్తారు. ప్రభుపాద ఇచ్చిన సూచన అదే మనకి, ముఖ్యంగా గుళ్ళో ఉన్న భక్తులు. ధనం నిలవ పెట్టుకోవద్దు మీ దగ్గర, ఇలా తీసుకోండి, ఇలా తీసుకొని ఇలా ఖర్చు పెడుతున్నాను, ప్రసాదము భజన కీర్తన వాటికని. గృహస్థ భక్తులు కూడా ఉపదేశామృతం, అత్యాహార, ఎక్కువగా నువ్వు డబ్బులు ఉందనుకో నీ దగ్గర, ఇక హరే కృష్ణ మీద రాదు మనసు, ఏమీ లేదనుకో నీ దగ్గర, అప్పుడు భగవంతుడి మీదకి వెళ్తుంది మనసు, హరే కృష్ణ ఏం లేదు నా దగ్గర. తాను చేయవలసిన కార్యముల ఆలోచనలతో మునిగిన లోభి విషయలాలసుడు అయిన వ్యక్తికి అప్రమత్తుడవగు నీవు అకస్మాత్తుగా ఎదురగుదువు. ఎలా? ఎలుక ముందు కోరలను చాచి నాకెడి ఆకలిగొన్న పాము వల్ల నీవు వాని ఎదుట నిలబడి మృత్యు రూపమున సర్వము స్వాహ మింగేస్తావని. ఎలుక మింగి పాము మింగితే ఆనవాళ్ళు అలాగే కాలము కనపడకుండానే మనల్ని మింగేస్తుంది. ఒకరోజు ఆధార్ కార్డు లేకుండా, ఏ ఊరు నీది, కొండపేట, ఏది ఇంటి నెంబరు 2/111, ఏంది ఆధార్ కదా ఆధార్. ఒకరోజు ఆధార్ కార్డు ఉండదు, నువ్వు ఉండవు, ఆనవాళ్ళే ఉండవు. ఇది కాలం, కాల సర్పం మింగేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత మంచి ఉదాహరణ ఇస్తాను. ఎలుక ఆడుతూ ఉంది, ఆడుకుంటూ ఉన్నట్లుండి పాము కనపడింది. అక్కడ ఎదురొచ్చింది పాము, ఎదురొచ్చి కూరలతో అంటే అర్థమైంది, మా ప్రసాదే బాగా మంచి ఆహారం దొరికింది నాకు, మృత్యు సర్వారశ్చాహం, ఎవరైతే నన్ను గుర్తించారో వాళ్ళకు దర్శనం ఇస్తాను చివరిలో. ఎలా? హిరణ్యకశిపుడు గుర్తించలేదు, దర్శనం అయితే అయ్యింది. ప్రహ్లాదుడికి ఏమో సుందర నరసింహ, ఈయనకేమో అరే ఏంది ఉగ్రజీవి, ఏంది ఇది వింత జీవిగా ఉంది అని. కొంతమంది నరసింహస్వామి అమ్మా ఈ ఫోటో పెట్టుకోకూడదు అంట, నువ్వు హిరణ్యకశిపుడు కాబట్టి పెట్టుకోకూడదు అంటావు. ప్రహ్లాద్ మహారాజుడు పూలమాల తీసుకుపోతాడు. ప్రభుపాద చెప్తారు, మై డియర్ కిల్లర్ నీకు పూలమాల తెచ్చానంట. ప్రభుపాద కొన్ని ఉన్నాయి, ప్రభుపాద భలే నవ్విస్తారు, మై డియర్ కిల్లర్ ప్రియమైన అంత కూడా నీకు, అది ఎవరి అంతా కూడా, మా నాన్న చంపిన ప్రియమైన అంతా కూడా నీకు పూలమాల ఇస్తున్నాను. అలాగే ఆయన సుందర నరసింహ కనిపిస్తున్నాడు అక్కడ. ఇక్కడ ఇప్పుడు చదివే చాలా ముఖ్యమైనది. సమస్త దిక్కులను జయించి యుద్ధము నుండి ముక్తుడైన వ్యక్తి ఒకప్పుడు తన సమానులకు రాజులసే వందితుడై ఉన్నతాసనమును కూర్చుండు. అంటే యుద్ధం చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న రాజులను ఓడిస్తారు, ఓడించిన తర్వాత వాళ్ళు ఈ రాజుకు తల వంచుతారు. తల వంచిన తర్వాత ఏం చేస్తాడు, తన రాజ్యానికి తిరిగి వస్తాడు. ఆ రాజ్యాలను సామంత రాజ్యాలుగా చేసుకు. సామంత రాజ్యాలు అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం వీళ్ళకు పన్ను చెల్లిస్తుండాలి, అంటే మీ కింద మేము పనిచేస్తున్నాం మనం. అలాంటి రాజుగా నేను ఏం చేశాను, దిక్కులన్నింటినీ జయించాను, యుద్ధం చేశాను, గొప్ప విజయంతో వచ్చాను, కానీ ఓ దేవా, మైథున సుఖము లభించడి వనితాగృహమున ప్రవేశించినంతట క్రీడామృగము వలె ఆడించబడుతున్నాను. క్రీడామృగం అంటే ఇంకా బాగా అర్థం కావాలంటే క్రీడామృగం అంటే ఏంటి, మృగం అంటే జంతువు, చిన్న బొమ్మ, పులి కానీ సింహం కానీ బొమ్మ, ఏనుగు కానీ, చిన్న పిల్లలు ఆడుకుంటుంటారు. అది ఎటు కీ తిప్పితే, ఎక్కడ వేస్తే, నేను దిక్కులన్నీ జయించొచ్చాను, రాజులను ఓడించాను, అందరూ నాకు ప్రాణామాలు చేశారు, అందరూ నాకు శాలువలు కప్పారు, ఏనుగు పైన ఊరేగింపు చేశారు, పెద్ద పెద్ద రథాల మీద వచ్చాను, అంతఃపురంలోకి వెళ్తూనే ఏమైపోయింది, మైథున సుఖము పొందేటి బెడ్రూమ్లోకి వెళ్ళాను. నాకు అదే అనిపించింది చదివితే. బెడ్రూమ్ కాన్సెప్ట్ వైదిక జీవితంలో లేదు. ఎందుకు వచ్చింది బెడ్రూము, సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూము, త్రిబుల్ బెడ్రూము, ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే కేవలం సెక్స్ గురించి అని అనిపిస్తుంది. లేకుంటే ఏమవసరం నీకు బెడ్రూము, ఈ సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూమ్, ఇది ఏమవసరం చెప్పు, అవసరమా? 10 మందితో కలిసి విశ్రాంతి తీసుకోలేవా? కానీ చాలా గొప్పగా చెప్పుకుంటారు మాది డబుల్ బెడ్రూమ్ అని. అంటే డబుల్ బెడ్రూమ్ అంటే ఇంకా అర్థం చేసుకో, త్రిబుల్ బెడ్రూమ్ మాది అని. అంటే దాని నుంచి అర్థం చేసుకోవచ్చు ఈ కామసుఖం ఎంత నీచ నికృష్టమైందంటే. ఒక చూడండి, ఇతర సుఖాలు ఒకవేళ నాలుగు సుఖము నలుగురు ముందరు తినొచ్చు, సంగీతం వినేది నలుగురు ముందరు వినొచ్చు, కానీ కామసుఖము గోడలు కట్టుకోవాలి దానికి. ఎంత తుచ్చమైంటే చూడది, మిగతా ఇంద్రియాలవి నలుగురితో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి చేసిన వాడివి, ఆ ఇంద్రియ సుఖంకి వచ్చే కామంకి వచ్చేసరికి ఎందుకు నువ్వు తలుపులు వేసుకొని అక్కడ చేయలేవా? అఫ్కోర్స్ జంతువులు చేస్తాయి అనుకో, విదేశాల్లో అంతా జంతువుల్లాగా ఉన్నారు అని ఉన్న వాస్తవం మాట్లాడుకోవాలి. అది లేకుంటే భాగవతం చదివి ఏం ఉపయోగం మనకి? బ్రహ్మచారిగా ఉన్నావు, చెట్టు కింద పడుకొని పడుకుంటావా లేదా? ఎప్పుడైతే పెళ్లి గురించి ఆలోచించావో ఇల్లు వెంటనే, ఇల్లు కావాలంటే డబ్బులు, తర్వాత నువ్వు ఒక్క మనసుతో తట్టుకోలేక రెండో మనసుని తెచ్చుకున్నావు తోడు, అది రెండు మనసులు కలిసి ఇంకో మూడో మనసు వస్తుంది, ఆ మూడో మనసు చిన్న శరీరంలో కావాలి, ఇంకొక మనసు కావాలి దానికి. ఒక్క మనస్సే ఏడిపిస్తుందని అర్జునుడు చెప్తే, మనస్సు చించాలి మీ కృష్ణ ప్రమాది బలభద్రుడ, ఇంకొక మనసుని తెచ్చుకో, బాగుంటుంది కదా జీవితం. చాలా ముచ్చటగా ఉంటుంది, చూడ ముచ్చటగా ఉంటుంది, విన ముచ్చటగా ఉంటుంది. ఇక్కడేమి క్రీడామృగం వల్ల అయిపోతాను స్త్రీ చేతిలో కామం కోసం, నేను ఆట బొమ్మ, ఎటు ఆడిస్తాట, ఎటు ఆడిస్తాడు, ఎటు ఆడిస్తాడు, పెద్ద పెద్ద రాజులు బలైపోతారు దీనికి. పెద్ద పెద్ద గొప్ప గొప్ప రాజులు బలైపోతారు. పూర్వం విషకన్యలు అనేటువంటి భావన ఉండేది, విషకన్యలు తెలుసు కదా అందరికి, చెప్పనవసరం లేదు. రాజులు గొప్ప గొప్ప చక్రవర్తులు బలైపోయేవాళ్ళు దానికి. మైథున సుఖం లభించేటి గృహమున ప్రవేశించినంత ఆటబొమ్మలాగా ఆడించబడతాడు. నేను ప్రపంచాన్ని జయించొచ్చాను కానీ అంతఃపురంలోకి వెళ్ళేసరికి ఆటబొమ్మ అయిపోయాను నేను. చాలామంది చూడండి, చిన్న పుస్తకం తీసుకోరా బాబు అంటే 10 రూపాయల పుస్తకం, వెంటనే భార్య లోపలికి రాని కథ చూస్తా అంటే, స్వామి స్వామి వద్దులే స్వామి అంటే, ఏమంటే మా భార్య వద్ద, మీ భార్య కాదు మీ భర్త వద్దనింది, డబ్బులు సంపాదించేది నువ్వు, నీకు 2 ప్యాంట్లు ఉంటాయి 2 చొక్కాలు ఉంటాయి చినిగినవి అవి, ఆ అమ్మకేమో, మరి భార్య ఎవరు భర్త ఎవరు ఇక్కడ, మా భార్య వద్దండి, మీ భార్య కాదు వద్దని, మీ భర్త వద్దని. కలియుగం మొత్తం సాధారణంగా పురుషుడు కష్టపడి దాని ఇంటిని నిర్వహించేది, కలియుగం రివర్స్ మొత్తము ఆధీనం యువరాధీనంలోకి వచ్చింది ఇప్పుడు. కొంతమంది సతాయిస్తాను నువ్వు భక్తి చేయొద్దంటారు అంతే, వాళ్ళు చేయలేరు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, చేయాలని ఉంటుంది మా భార్య వద్దంటుంది మా ఇంట్లో వాళ్ళు వద్దంటారు. మళ్ళీ సంపాదించేది అతనే, వాళ్ళ అవసరాలు తీర్చాలి అతనే, ఇతను కేవలం జపం చేసుకుంటా అంటే కూడా వద్దంటారు ఇతన్ని. ఇంకా చూడు, ఈయన బానిసా యజమానే, అందుకే ముచ్చుకుందా మహారాజ్ చెప్పింది, వంచిత మోసపోతున్నారు మీరు. కాబట్టి ఇప్పట్లో ఉన్న వివాహాలంతా ఇవే, వివాహం చేసుకోబోతున్నా అంటే అర్థం ఏం తెలుసా, ఇప్పుడు నేను ఆటబొమ్మ కాబోతున్నా అని అర్థం. అదే వేరే ఏం లేదు, దీని ప్రకారం నీకు వివాహ యజ్ఞము తెలియదు, భగవంతుడు తెలియదు, ఏమీ తెలియదు. తనకున్నట్టు అధికారం కన్నా ఎక్కువ అధికారం పొందగోరేటి రాజు శ్రద్ధతో తపస్సు ఆచరించును, ఇంద్రియభోగ విరతుడై కర్తవ్య పరాయణుడు అగును, కానీ నేను స్వతంత్రుడను సర్వశ్రేష్ఠుడనని తలచుచు కోరికల వేగము ప్రబలి ఉన్నవాడు ఎన్నడూ సుఖము పొందలేడు. నాకేం డబ్బులు ఉన్నాయి, నాకు పెద్ద పదవి ఉంది, నాకు ఒకరితో అవసరం, నాకు క్యారీగేసిన ఏం అవసరం, నాకు ప్రసాదం, నాకేం అవసరం ప్రసాదం, పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి పెట్టుకోపోను అంటే నేను స్వతంత్రుడిని, నాకేం అవసరం లేదు భగవంతుడు అవసరం లేదు హరికృష్ణ అవసరం లేదు, అటువంటి వ్యక్తి సుఖం పొందలేడు. ఓ అచ్యుత, పరిభ్రమించు జీవునకు భవం తొలగినప్పుడు నీ భక్తుల సాంగత్యం లభించు. అంటే ఇక్కడ దీని నుంచి బయటపడాలంటే ఏంటి, ఇంతసేపు అందకూపము శవాలను ప్రేమించడము ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు, మరి బయటపడాలంటే ఏం చేయాలి, భక్తుల సాంగత్యం పొందాలి, సత్సంగం ఉంటేనే దీని నుంచి బయటపడతాం. సాధు సంఘం సర్వకారణ కారణములకు ఈశ్వరుడు, నీ పట్ల అతనికి భక్తి ఉత్పన్నమగును, ఎప్పుడు నీ భక్తులతో కలిసినప్పుడే అతనికి భక్తి ఉత్పన్నమవుతుంది. కాబట్టి భక్తుల సాంగత్యం లేకుండా భక్తి దొరకదు, గృహం అందకూపం నుంచి బయటపడలేము. ఇంకా మరి చూడాలి, నాకు సమయం లేదు భక్తుల సాంగత్యం తీసుకోవడానికి, కానీ నేను కష్టాల్లో ఉన్నాను, ఇదేంది ఇది. అరే భక్తుల సాంగత్యం తీసుకోని ప్రభుపాద ఇన్ని కేంద్రాలు పెడితే నాకు సమయం లేదు కానీ నేను కష్టాల నుంచి బయటపడాలి, ఎలా సాధ్యమవుతుంది, నాకు రోగం నయం కావాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళను, ఆసుపత్రికి వెళ్ళను, రోగం బాగా కావాలి దానికైతే వెళ్తాం, ఎందుకు శరీరం చాలా చాలా ప్రియమైంది కాబట్టి, శవాలకు శవప్రేమికులం కాబట్టి ఆసుపత్రికి 3 గంటలకు రమ్మంటే ఉదయం 3కే వెళ్తాం, 2:30కే వెళ్తాం, మంగళారతి 4:30 కంటే డాక్టర్ చెప్తాడు, అయ్యా నువ్వు 1 నెల రోజుల పాటు పండ్లు తినాలి, పండ్లు మాత్రమే తినాలి, నెలైనా 2 నెలలు కూడా ఉంటా నాకు రోగం బాగా అవుతుంది కదా. అరే భక్తులు ఏకాదశి రోజు పండ్లు తిని ఉండండి, ఏకాదశి రోజు పండ్లు వద్దు, ఆ గుడికే వద్దును, డాక్టర్ దేవుడు కాబట్టి ఆయన చెప్తే నెల ఎక్కువ రోజులు ఉన్నామనే ఉంటాం సార్ అని చెప్తే ఆయన చుట్టూ తిరిగి ఆయన పాదాలకి ప్రదక్షిణ చేసి డబ్బులకు దక్షిణ అది. హరే కృష్ణ. దేవ రాజ్యం పట్ల నా అనుబంధం సహజంగానే తొలగిపోయింది, కనుక నీవు నా పట్ల అనుగ్రహం చూపితివి. ఇక్కడ చూడు, నా రాజ్యం పోయిందంటే చాలా నీ ఆశీర్వాదం ఇది. మరి ఇస్కాన్కి వెళ్ళి అన్నీ పోతాయంటే పోవద్దు, అటువైపు వెళ్ళనే వెళ్ళొద్దు, అన్నీ పోతాయంటే అక్కడికి వెళ్తే ఏం పోతాయి, ఈ కష్టాలు పోతాయి అంతే. అన్నీ తగిలించుకున్నావు కదా, అది తిక్కలలో తిరుగుతుంటారే, నాలుగు ప్యాంట్లు వేసుకుంటాడు, పది చొక్కాలు వేసుకుంటాడు, పాత బట్టలు ఈ భుజం మీద, పాత బాటిళ్ళన్నీ ఈ భుజం మీద, రోడ్లో ఏది కనిపించినా తీసి సంచులు వేసుకుంటూ అన్నీ నావే, అన్నీ నావే మోసుకుంటూ తిరుగుతాడు. ఇదే మన పరిస్థితి, అన్నీ నావే. ఇది ఇస్కాన్కి వస్తే ఏం చేస్తారు, అవన్నీ వద్దు, అవి కావాలి నాకు, అవి కావాలి. అందుగురించి ఇస్కాన్కి వెళ్ళొద్దు, వెళ్ళినా కూడా ఎక్కువసేపు ఉండదు, ఎందుకంటే పనికిరానివన్నీ తీసేస్తారు వాళ్ళు. ఇక్కడ ఏం చెప్తాడు, స్వామి నీ అనుగ్రహం వల్ల నా రాజ్యం పోయింది. మనం అంటామా ఇప్పుడు, స్వామి నీ అనుగ్రహం వల్ల నా ఇల్లు పోయిందని. ఇస్కాన్కి పోయి ఇల్లు పోయింది చూడండి, నువ్వు అనుకున్నా నీ పక్కన వాళ్ళు చెప్తారు, చూడు అరే కిసిన అరే కిసిన నీ ఇల్లే పోయింది నీకు అని. అవును కదా, ఇస్కాన్కి వెళ్ళకముందు ఇల్లు ఉండింది నాకు, ఇస్కాన్కి వెళ్ళిన తర్వాత ఇల్లు పోయింది. ఏంది భాగవతం, ఇది భాగవతం అంటే నీ కృప వల్లనే అన్ని 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 పోయాయి నాకు. మళ్ళీ బాలాజీ దగ్గరికి వెళ్ళి నాకు ధనం దేహి, జనం దేహి, భార్య దేహి, ఆ దేహి, ఈ దేహి, ఈ దేహి. ముచ్చుకుంద మహారాజు వద్దు 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 వద్దు. ఏకాంత జీవనమునకై అరణ్యమున ప్రవేశించగోరేడి అఖండ భూపాలకులకు రాజర్షులు అట్టి ముక్తి కొరకు ప్రార్థించెదరు. అఖండ భూపాలకులు స్వామి ఇవన్నీ తీసేయి మాకని కోరుకుంటారంట. మనము 4 సెంట్లు కూడా ఉండదు ఇల్లు, అన్నీ కావాలి స్వామి అన్నీ తెచ్చి ఈ 4 సెంట్ల లోపలనే పెట్టు, అన్నీ ప్రపంచం మొత్తం తెచ్చి ఇక్కడే పెట్టు. వీళ్ళు ఏమంటున్నారు, అఖండ భూపాలకులు ఏమంటున్నారు, ఏమి వద్దు స్వామి మాకు తీసేయి మొత్తం. ఓ సర్వశక్తివంతుడా, నీ పాదపద్మ సేవ తప్ప వేరే వరం నేను కోరను. ఇది తెలివైన వాడు చేసేది, నీ సేవ కావాలి నాకు, ముక్తి కూడా వద్దు. అది ఏ అకించనులచే మిక్కిల అభిలషణీయమగు వరం. అకించనులు కోరేది ఇదే అంట. అకించన్ అంటే ధనము, జనము, భార్య, భర్త, పిల్లలు, శివ ప్రేమ, ధన ప్రేమ, ఆ ప్రేమ, ఈ ప్రేమ, ఏ దేని మీద ఆసక్తి లేదు, దేని మీద ఆధారపడరు. వాళ్ళు కోరే వరం ఏంటి, జన్మని జన్మనీశ్వరే భవతా భక్తు. ఎన్ని జన్మలైనా పర్వాలేదు, నీ సేవ యోసామి క్రిమి కీటకమై పుట్టినా పర్వాలేదు, నేను మర్చిపోకుండా ఉండాలి అంతే. నాకు ఏమొద్దు, ఇంకా నాకు రాజ్యం వద్దు, ధనము, జనము, సుందరు ఏమీ వద్దు నాకు. అకించన, అందుగురించి సర్వసాధారణంగా భక్తులు బ్రాహ్మణులు అకించనగా ఉంటారు. ఎందుకంటే ధనం వచ్చిందంటే ఏమవుతుంది నీకు, వెంటనే దాని అహంకారం పొడ చూపుతుంది లోపల, నాకు ఇది ఎందు కదా, అది ఎందు కదా. నిస్సహాయ స్థితిలో ధనం లేదు నీ దగ్గర, ఏమీ లేదు, ఎంత అనుకోగా సహజంగానే అనుకోగా ఉంటావు. లేకుంటే ఈ అఖండ భూపాలకులు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, స్వామి 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 తీసేయి మాదని. హరే కృష్ణ, చదవండి ఈ శ్లోకాలు, ఇంకా 2-3 ఉన్నాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీ ముచుకుంద మహారాజ్ కి జయ, శ్రీల ప్రభుపాద్ కి, శ్రీ శ్రీనితాయ గౌర సుందర మహాప్రసాదం కి జయ. హరే కృష్ణ.